సందేశమే ఆదేశం. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
కర్ణుడు మహాదాతగా మనం ఇప్పటికీ కీర్తిస్తాం, దానవీరుడు అంటాం ఆయన్ని. దానము ఎందు అంతటి వీరుడు లేడు అని. కాని అంతటి దానవీరత్వంలోనూ ఏమున్నది అంటే, రాబోయేటువంటి వర్షాకాలానికి ఇవాళ కట్టెలు దాచుకోలేనటువంటి దాతగా మిగిలిపోయినాడు. చరిత్రలో దానం చేస్తే ఇటు కర్ణుడిలాగా అటు బలిచక్రవర్తిలాగా మాత్రం చెయ్యకూడదు, పాత్రత ఎరిగి చెయ్యాలి అనేటువంటి ఒక పాఠము, గుణపాఠము ఆ ఇద్దరి పాత్రల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకే స్వామి ఏం చేసినా ఉద్వేగం చెందకండి, ఏం చేసినా తాదాత్మ్యం చెందకండి, ఏం చేసినా పరమ నిష్ఠతో, నిగ్రహంతో, నిశ్చలతత్వంతో, స్పృహతో, కానీ ప్రేమతో మీరు గనక చేసినట్లయితే, మీరు వాడి చేతికి ఒక్క రూపాయి ఇచ్చినట్లయితే, మిమ్మల్ని చూసి 10 మంది ఇస్తే వాడి అవసరం తీరిపోతుంది. ఈ సమాజం గనక ఇటువంటి బాధ్యతను తీసుకోగలిగినట్లయితే అది హెల్ప్ ఎవర్. ఎవరంటే నిరంతరం నువ్వు ఒక్కడివి చేయమని కాదు, ఈ ప్రపంచానికి అవసరం వచ్చినటువంటి వేళ నీవు అనేకమైనటువంటి విషయాలలో నీ దాతృత్వాన్ని ప్రకటించుకోవచ్చు. ఇది కేవలము ఒక సంపదకు సంబంధించిన విషయం, ఇది భౌతిక అవస్థకు చెందింది. భౌతిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి 3 స్టేట్స్ మనం ప్రతిరోజు అనుకోవాలి. ఒకటి ఫిజికల్, 2వది మెటాఫిజికల్, 3వది స్పిరిచువల్. నిజానికి మెటాఫిజికల్ కి స్పిరిచువల్ కి ఏమీ తేడా లేదు, సన్నని దారపోగే అడ్డం. ఇటుది అటైపోతుంది, ఈశ్వరవాదానికి నిరీశ్వరవాదానికి ఉన్నంత తేడా, అంటే అంత సన్నిహితంగా ఉంటాయి. మెటాఫిజికల్ స్టేట్ లో ఇంటలెక్ట్ కోషెంట్ బాగా ఎక్కువ పనిచేస్తుంది. మనకున్నటువంటి శాస్త్ర పరిచయాలు, మనం చదువుకున్నటువంటి పద్యాలు, పాటలు, శ్లోకాలు, ఎవరెవరో చెప్పిన ఎన్నెన్నో మాటలు, వాటన్నింటి మీద ఒక సాధికారికత, వాటన్నింటినీ విశ్లేషించగలిగినటువంటి ఒక విన్నాణం, ఒక బహుకుశలత్వం, ఇవన్నీ ఏర్పడి ఉంటాయి. కానీ మళ్లీ పునః చెప్పుకోవలసిందంతా అంతటి విజ్ఞాని కూడా విజ్ఞానకోశంలోనే ఉన్నాడు తప్ప వాడు జ్ఞాని కావటం లేదు. జ్ఞాని అయితే వాడు స్పిరిచువల్ కి వెళ్తాడు. ఆ జ్ఞాని కావటానికి ముందున్నటువంటి స్టేట్ మెటాఫిజికల్ స్టేట్ కాబట్టి, ఈ మెటాఫిజికల్ స్టేట్ లో ఈ హెల్ప్ ఎవరిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏదో ఒక సబ్జెక్టు మీద మనకు అధికారం ఏర్పడింది, అది లా కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, సరే ప్రపంచంలో ఉన్న ఎన్ని శాఖలు కానివ్వండి, వాటి మీద మనకు గనక ఒక ప్రజ్ఞ, ఒక సాధికారికత, ఒక అనుభవము ఇవన్నీ గనక ఏర్పడినట్లయితే, ఇది కోరి మన దగ్గరకు ఎవరన్నా వచ్చినట్లయితే, వారికి గనక మనం ఇది దానం చేయగలిగినట్లయితే, అది నిజమైనటువంటి హెల్ప్ ఎవర్. ఎవరో ఓ సాయం కోరి వస్తారు, ఎప్పుడూ డబ్బు సాయమే కాదు, మాట సాయం కోరి వస్తారు. మాట కూడా చెప్పలేని స్థితిలో మనం ఉండకూడదు. అప్పుడు ఏం చెయ్యాలంటే, ఎటువంటి మాట చెప్తే అవతల వాడికి ముందు ఆనందం కలుగుతుందో, ఏ మాట చెప్తే వాడి మనస్సు ముందు స్థిమిత పడుతుందో, దానివలన ఎటువంటి ఆనందాన్ని వాడు పొందగలుగుతాడో, అటువంటి మాటనే గనక చెప్పగలిగినట్లయితే, అది మెటాఫిజికల్ స్టేట్ లో మనం ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి దానం. అలాగే అనేకమైనటువంటి చిక్కుల్లో కొన్ని స్వయంకృతంగా, కొన్ని సమాజం విసిరేటువంటి ఆకర్షణ వలయంగా, లేదా లాలసగా, భోగంగా, అపరిపక్వత స్థాయిలో జరిగేటువంటి ఎమెచ్యూర్ అంటామే, ఆ స్థాయిలో జరిగేటువంటి అనేకానేక కారణాల వలన, తొట్టుపాటు వలన, తొందరపాటు వలన, వేగం వలన, ఆవేగం వలన, ధృతి వలన, ఆధృతి వలన, అనేకమైనటువంటి పొరపాట్లు మనిషి చేస్తూ ఉంటాడు. ఉషారాణి గారు అన్నట్లు, కొన్ని అతికించుకునేవి, అంటించుకునేవి, కొన్ని అక్కరలేనివి, అన్ని ఆలోచనలు మనస్సుకి పట్టించుకున్నప్పుడు వాడు దాని నుంచి బయటపడలేక, ఆ బయటపడలేని స్థాయి నుంచి వాడు వికలమైపోయినటువంటి వేళ, సున్నితంగా, సూక్ష్మంగా, కానీ కఠినంగా, గట్టిగా, గంభీరంగా, ఉదాత్తంగా, అనునయంగా, ప్రేమగా చెప్పగలిగినట్లయితే వాడికి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. సమాధానం పొందినవాడు సమాధాన పడతాడు ముందు. సమాధానం పడటం వేరు, సమాధానం పొందటం వేరు. సమాధానం పడటం అంటే ఆ క్షణానికి ముందు ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే మనస్సు నెమ్మదిస్తుందో ఆలోచనలు పాజిటివ్ గా వెళ్లటం మొదలు పెడతాయి. ఆ హెల్ప్ ఎవరనేటువంటిది మెటాఫిజికల్ స్టేట్ లో. చూడండి, వేళ ప్రపంచం చాలా ఆందోళనాయత్తంగా ఉంది, అతలాకుతలంగా ఉన్నది. మంచివాడికి చోటు లేని రోజులు ఏర్పడ్డట్టుగా ఉన్నాయి. చెడ్డవాడు వెలిగిపోయేటువంటి రోజులు మన కళ్ల ముందు మనకు కనిపిస్తున్నాయి. మరి ఏం చెయ్యాలి? ఫిజికల్ స్టేట్ లో ఏం చేయలేమా? కొంతవరకు చేయగలం. మెటాఫిజికల్ స్టేట్ లో ఏం చేయగలం అంటే చాలా చేయగలం. పరమేశ్వరుడు మనకు ఒక ప్రజ్ఞ ఇచ్చాడు, మనకి మెంటరింగ్ కెపాసిటీ ఇచ్చాడు, మనం అనునయం చేయగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు, దానికి తగినటువంటి ఆలోచించగలిగినటువంటి ఒక మేధా శక్తిని ఇచ్చాడు. దీనిని అన్నింటినీ కూడా సమాజగతం చేస్తూ ఎక్కడికక్కడ మనం ఉన్నటువంటి ప్రదేశంలో గనక సద్భావనలు వెదజల్లగలిగినట్లయితే మెటాఫిజికల్ స్టేట్ లో మనం చేసే హెల్ప్ ఎవర్ అంతే. హెల్ప్ అనగానే డబ్బు 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 అంటున్నాం. డబ్బు ఒక్కటే కాదు, డబ్బును మించి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఎంత డబ్బు ఉన్నా మనకి శాంతి ఉండకపోవచ్చు, శాంతి ఉన్నవాడికి డబ్బు అవసరం లేకపోవచ్చు. కాబట్టి ఈ రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్ గా, అందుకనే ఎప్పుడూ మనం మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఇంగ్లీష్ పదాలు అయినప్పటికీ కూడా ఈక్విలిబ్రియం ఒకటి, ఈక్వానిమిటీ ఒకటి, ఈక్విపాయిజ్ ఒకటి. ఈ మూడు ఎవరి దగ్గర ఉంటాయో వాడు ప్రపంచంలో ఉన్న ఈ అన్ని కోరికలకి అతీతంగా కానీ హాయిగా, ఏది అక్కరలేదనే స్థాయిలో నుంచి కానీ పరమ ప్రశాంతంగా, ఎన్నెన్ని ఒత్తిళ్లు మీదబడ్డా ప్రసన్నంగా, ఎన్నెన్ని సవాళ్లు మీదబడుతున్నా పారమార్థికంగా జీవించగలిగినటువంటి ఒక స్థాయిని తనలో నుంచే తాను అంతరంగికంగా ఆ శక్తిని తాను తెచ్చుకుని ఉద్దీపనం చేసుకుని జ్వాజ్వల్యమానం చేసుకుని ప్రదీపనం చేసి తనలో తాను అఖండ చిద్ఘనమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా నిలవగలగలిగినట్లయితే, అటువంటి దోహదం గనక మనం చేయగలిగినట్లయితే మెటాఫిజికల్ స్టేట్ లో అది ఒక హెల్ప్ ఎవర్. ఈవేళ మనం ఏ సంపాదించినా కీర్తి కానివ్వండి, పాండిత్యం కానివ్వండి, కవిత్వం కానివ్వండి, సరే ఏ ప్రజ్ఞ కానివ్వండి, చివరికి లాజికల్ కన్క్లూజన్ అది ఎక్కడ ఎండ్ అయిపోతున్నదంటే మనకు గోడకి మేకేసి కొట్టుకోవటానికి ఎవడో ఓ బిరుదు ఇస్తాడు, ఆ బిరుదుకి పటం కట్టి అక్కడికి సాధించామనుకుంటున్నాం. ఇది కాదు. హెల్ప్ ఎవరిలో నీవు దేనిని నీవు ఈ సమాజం నుంచి, ఈ ప్రపంచం నుంచి, ఈ ప్రకృతి నుంచి, నీ జీవన స్వీయ అనుభవంలో నుంచి, అనుభూతిలో నుంచి పొందావో దానిని మళ్లీ ప్రపంచానికి ఒక రిఫైన్డ్ గా, రీడిఫైన్డ్ గా ప్రపంచానికి గనక ఇవ్వగలిగినట్లయితే అది నిజమైనటువంటి హెల్ప్ ఎవర్ మెటాఫిజికల్ స్టేట్ లో. భాగవతం చదువుతాం, రామాయణం చదువుతాం, ఎన్నాళ్లు పురాణం చదువుతాం, ఎన్నాళ్లు పద్యాలు పాడుతాం, ఎన్నాళ్లు పాటలు పాడుతాం, రాముడు ఇట్లా రాముడు అట్లా అని ఎన్నాళ్లు చదువుతుంటాం. రాముడి వలె జీవించలేమా? రాముడి వలె ఒత్తిళ్లని భరించలేమా? సాక్షాత్ నారాయణమూర్తి అయినటువంటి రాముడు భార్యని ఒక పరాయివాడు తీసుకుని వెళ్లిపోతే రాముడు జీవితాన్ని చలించాడా? రాముడు జీవితంలో నిర్వేదానికి గురైనాడా? విషాదాన్ని అనుభవించాడా అంటే అనుభవించలేదేమో కాని అభినయించాడు. అనుభవించేవాడు జీవుడు, అభినయించేవాడు దేవుడు. ఆ అభినయంలో నుంచి మనం ఒక అనుభవాన్ని డ్రా చేయాలి. రామాయణంలో రాముడి కథలో జరిగినవన్నీ మనకు జరిగినా, అందులో కొన్ని జరిగినా, ఒక్కసారి ఆ రామాయణ కథ, రామాయణ తత్వాన్ని గనక సమన్వయం చేసుకుంటే ఆ స్థితిలో రాముడు ఎట్లా ఉన్నాడు, ఆ పరిస్థితిని రాముడు ఎట్లా ఎదుర్కొన్నాడు, ఆ పరిస్థితిలో రాముడి యొక్క మనోస్థితి ఏమిటి, వాటిని గనక మనం ఒక్క క్షణం నిలకడ చెంది ఆలోచించగలిగినట్లయితే రాముడికి వచ్చిన కష్టాలలో ఇంకా మనకు అటువంటివి ఏం రాలేదు. మనం రాముడి కంటే అదృష్టవంతులం. 8 ఏళ్లకే దుఃఖారామం అన్నాడు ఈ ప్రపంచం. 12 ఏళ్లకే విశ్వామిత్రుడితో కలిసి అడవులకు వెళ్లాడు. తాటక సంహారం చేసినప్పుడు భయపడింది ఎవరు అంటే తాటక కాదు, మారీచుడు కాదు, రాముడే. నేను ఈ జన్మ ఎత్తింది ఈ తాటకని సంహారం చేయటానిక అన్నాడు. కనుక ప్రకృతిలో ప్రతి వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ సహజీవనంలో ఈ సహాయం అన్ని విధాలా అందుతూ ఉండవలసిందే. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక క్రీడ. ఈ ఆటలో ఇచ్చేవాడు ఉండాలి, పుచ్చుకునేవాడు ఉండాలి, ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలి. ఆయనకు నేను అడిగానా బోలుడుంది గనక ఇచ్చాడు అని తీసుకున్నవాడు అనకూడదు, అది మహాపాపం. తాపత్రయాలలో మొట్టమొదటి తాపత్రయం ఏమిటంటే ఇంకోటిదంతా నాదైపోవాలి అని కాదు. ప్రకృతిలో ఆ మర్మం లేదు. నీకు ఏది ఎంతవరకు భగవంతుడు ఇవ్వవలసి ఉన్నదో దాంట్లో రూపాయి తగ్గించడు. నీది కానిదేదో ఒక రూపాయి బిళ్ళ నీ అకౌంట్లో వెయ్యడు. నువ్వు అన్ని తెచ్చుకున్నావు, సంచిత కర్మలన్నీ ఇవాళ ఇక్కడ ఉన్నవన్నీ అనుభవించడానికి వచ్చావు గనక ఆ హెల్ప్ ఎవర్ అనేటువంటి ఒక మానసికమైనటువంటి భావనలో గనక నీవు నిలకడ చెంది ఉన్నట్లయితే నీ మనస్సు ఎప్పుడూ కూడా ఎవరు వచ్చి మన వాకిట సహాయం చేద్దామన్నా సిద్ధంగా ఉంటాం. భగవాన్ రమణ మహర్షి అరుణాచలంలో ఒకసారి ఆకులన్నీ కూర్చి విస్తళ్ళుగుడుతున్నారు. ఒక యువకుడు భగవాన్ దగ్గరకెళ్లి, భగవాన్ మీది చాలా క్వాలిటీ టైం గదా, మీరు జ్ఞాని కదా, మీరు సాక్షాత్ దక్షిణామూర్తి గదా, మీరు సాక్షాత్ స్కందులు గదా, మీరు విస్తరి కుడుతూ మీ సమయాన్ని ఇలా పాడు చేసుకుంటున్నారే అని అడిగాడు. ప్రశ్న చాలా బాగుంది కదా, ఆకర్షణీయమైన ప్రశ్న. భగవానంతటి వాణ్ణి కూడా ప్రశ్నించగలిగినటువంటి ఒక గొప్ప ప్రశ్న వేశాడని అనుకుంటే భగవాన్ ఒక మాట చెప్పారు, చూడు ఏది క్వాలిటీ టైం, ఈ విస్తరి తయారైన తర్వాత ఇది అన్నం తినటానికి ఆధారమవుతున్నది, అది అయ్యేదా, ఇది లేకపోతే ఎన్ని పంచభక్ష పరమాణాలున్నా విస్తరి లేకుండా వడ్డించటానికి వీలు లేదు, అవి తక్కువగా ఉన్నాయి గనక నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా, ఈ కర్తవ్యం చేయకుండా నీలాగా నేనొక ముద్ద ఎత్తటానికి ఇక్కడ నాకు హక్కు లేదు, ఏ హక్కుందని ఇక్కడ భోంచేస్తాను, కనుక నేను కర్మయోగంలో ఉండవలసిందే. రెండవది, భోజనానంతరం ఈ విస్తరితో మనకేం ప్రయోజనం లేదు, దీని వలన ఏం ఉపయోగమూ లేదు, ఏం చేయాలి అంటే మడత పెట్టి బయటపడేయాలి. అలాగే ఈ దేహము అనబడేటువంటి విస్తరి ఉన్నంతకాలము వాడుకోవాలి, మరణానంతరం దీన్ని పులి విస్తరాకువలే విసిరివేసే స్థాయికి మనం వెళ్లగలగాలి. ఈ ఆత్మ నిరంతరమైనటువంటి చింతనలో ఉన్నట్లయితే ఎంత బాగుండును అన్నారు. ఈ ఒక్కదానిలో భౌతిక స్థితి, ఆది భౌతిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి, ఈ మూడింటిని కూడా సమన్వయం చేశారు ఆయన జ్ఞాని కనుక. మరి ఆ క్షణంలో దాత ఎవరు అంటే, దాత ఆయనే, ధాత ఆయనే, విధాత ఆయనే, త్రాత ఆయనే, అన్ని ఆయనైనటువంటి ఒకే ఒక సన్నివేశం. అలా మానవుడు కూడా ఎప్పుడూ తీసుకోవటానికి అలవాటు పడకూడదు. తన స్థాయిని బట్టి, తన స్థితిని బట్టి, తాను ఇవ్వగలిగినటువంటి, చేయగలిగినటువంటి ప్రతి సహాయము చేయటానికి అన్ని స్థితులలో కూడా సంసిద్ధమై ఉండాలి. ఇక ఆధ్యాత్మిక స్థాయిలో విచారణ గనక చేసినట్లయితే ఆధ్యాత్మ అంటేనే అరవిందుల వారు, సత్యసాయి భగవానుడు, రమణ మహర్షి, ఈ ముగ్గురు నిజానికి ప్రధానంగా ఒక విషయాన్ని మాత్రం ఏకసూత్రంగా చెప్పారు. ఆ ఏకసూత్రం ఏమిటంటే, నీకు ఆలోచన కలగగానే దానిని ముందు హ్యూమనైజ్ చేయి, మానవతా పరిమళాన్ని దానికి అద్దు. మానవత్వం ఎప్పుడైతే నీలో మేల్కొంటున్నదో హ్యూమనైజ్ అయినటువంటి దానిని డివినైజ్ చేయి, దానికి దివ్యత్వాన్ని కూడా అద్దు. మానవత్వము దివ్యత్వము నీయందే ఉన్నవి గనక ఆ రెండూ కలిసినప్పుడు అది ఆధ్యాత్మగా పరమాత్మగా ప్రకాశమానం చెందుతుంది. హ్యూమనైజ్, డివినైజ్ అండ్ దెన్ స్పిరిచువలైజ్. స్పిరిచువలైజ్ అయిపోయినటువంటి ఆలోచన అది ఏ స్థాయిలో ఉన్నది, ఎవరికి చేయాలి, అన్ని తెలిసిపోతాయి గనక ఆ ఎవరు విల్లింగ్నెస్ టు కోఆపరేట్, ఎవరు విల్లింగ్నెస్ టు సర్వ్, ఎవరు విల్లింగ్నెస్ టు హెల్ప్, ఈ మూడు కూడా అన్ని వేళలా ఒక సాధకుడు తన మనస్సులో పెట్టుకోవాలి. పురాణాలు విని ముక్తి పొందిన వారు లేరు. కాలక్షేపం చేసుకోవటానికి పురాణం వినవచ్చునేమో గాని పురాణ స్ఫూర్తిలో నుంచి ఒక మార్గాన్ని తనకు తాను ఏర్పరచుకుని ఆ మార్గోపదేశనాన్ని గ్రహించి ఆ మార్గంలో ఎవరు సంచారణము చారణము చేశారో వారు మాత్రమే తారణం పొందారు, అంటే ముక్తిని పొందారు. ముక్తి అంటే నిజానికి ఆధునికమైనటువంటి ఈ కలియుగంలో, ఈ సమాజంలో ఈ మూడు, ఈ హెల్ప్ ఎవరు కూడా ముక్తిని ఇవ్వదు, పరిణామాన్ని ఇస్తుంది. అసలు హ్యూమన్ ఇవల్యూషన్ అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ బౌండే తప్ప సాల్వేషన్ బౌండ్ కాదు. సాల్వేషన్ అనేటువంటిది సనాతనమైనటువంటి ధర్మంలో లేదు, ముక్తి చిట్ట చివరికి పుస్తకమంతా అయిపోయాక సమాప్తం అని రాస్తామే అది అన్నమాట. సమాప్తం ఎక్కడుంది, ఇదంతా కామానే. నిన్న కామా పెడితే ఇవాళ ఉన్నాం, ఇవాళ కామా పెడితే రేపుంటాం, కామా కామా పెట్టి 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 కామా ఆగిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెడితే కథ కంచికి, మనం ఇంటికి అవుతున్నాం. కాబట్టి ఈ దాత అనబడేటువంటి వాడు, లేదు చేయాలి సహాయం చేయాలి అనేటువంటి వాడు నిజంగా శుద్ధుడు కావాలి, సిద్ధుడు కావాలి, సంసిద్ధుడు కావాలి. హీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు సర్వ్, హీ మస్ట్ బి ప్యూర్ ఇనఫ్ టు సర్వ్, హీ మస్ట్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు సర్వ్. స్వామి అన్నారు, నీ చేతులే బలహీనం, నీ అంగాంగములే బలహీనం, నీ మనస్సే మాలిన్యంతో కూడింది, నీవు ఇంకొకరికి సహాయం ఎట్లా చేస్తావు? చేయటానికి వీల్లేదు. ముందు నీవు శుద్ధుడివికా, నీ ధర్మ ఆర్జనలో నుంచి నీవు ధర్మం చేయి. నీ ధర్మ భావనలో నుంచి మరొకడికి మరొక సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయి. ఇది ఒక స్థాయి అయితే, ఇక అధ్యాత్మ స్థాయిలో విచారధారలో ఈ అధ్యాత్మని ఎలా దానం చేయాలి అని. అధ్యాత్మ దానం చెయ్యబడేది కాదు, ఎవరో వచ్చి పుచ్చుకునేది కాదు. అందుకనే ఒక అచ్చమైనటువంటి గురువు నాకు శిష్యులున్నారు అని అనడు. నా శిష్యుడు నా కుమారుడితో సమానము అంటాడు. ద్రోణాచార్యుల వారు అశ్వత్థామని గురించిన విచారణ వచ్చినప్పుడు, కురుసంతతిలో ఉన్న 105 కూడా నాకు బిడ్డలతో సమానమేనన్నాడు ద్రోణ ఆచార్యుడు. అంటే ఈ శిష్య సంబంధము, గురు శిష్య సంబంధము, పితృపుత్ర సంబంధంగా సనాతనంగా మనం వింటూ వచ్చాం. అలాగే అధ్యాత్మలో హెల్ప్ ఎవర్, మన దగ్గరికి ఎవరో ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక సందేహాన్ని, ఒక జటిలమైనటువంటి ప్రశ్నని, ఒక భావనని పరిష్కారానికి నోచుకోనటువంటి ఒక విషయాన్ని మన వాకిట్లోకొచ్చి మన దగ్గర కూర్చొని అతను అడిగినప్పుడు, నువ్వు దానిని అందుకునే స్థాయికి ఇంకా నువ్వు రాలేదులే అంటే వాడు గురువు కాదు, గురుస్థానానికి అనర్హుడు. ఆ గురువు అడిగిన వాడి స్థాయికొచ్చి వాడితో మాటామాటా కలిపి కాస్త సమయాన్ని వెచ్చించి వాడితో కలిసి మాట్లాడుతూ ఉంటే శిష్యుడే నెమ్మదిగా దారపోగులన్నీ విప్పటం మొదలుపెట్టి, గురువుగారు ఇది ఇంతే కదా, నేను అనుకున్నది ఇట్లానే కదా, మీరంటున్నది ఇట్లానే కదా అంటూ వాడి చేత సమాధానం రప్పిస్తాడు. ఎందుకంటే ఎంత శిష్యుడికైనా, ఎంత మహోత్తమమైన గురువు సమాధానం చెప్పినా వాడికి అనుభవం గనక కలక్కపోతే దాన్ని వాడు నమ్మడు. కనుకనే అనుభవమే గురువు. ఆ అనుభవాన్ని ఇవ్వటమే గురువు యొక్క లక్షణము. గురువు యొక్క దాతస్థితిలో గనక గురువు ఉన్నట్లయితే చేయవలసింది ఇదే. అతని స్థాయికి గురువు దిగిరావాలి. ఎందుకనంటే శిష్యుడు గనక గురువు స్థాయికే వచ్చి ఉన్నట్లయితే అసలు ఆ గురువు దగ్గరికి వాడు వెళ్లే ఉండేవాడు కాదు. కాబట్టి అధ్యాత్మలో ఒక బ్యాలెన్స్ చాలా అవసరం, పవిత్రత చాలా అవసరం, అహంకార నిర్మూలనం చేసుకోవాలి. అది చేసుకోకుండా గురుస్థానంలో ఉండటానికి అర్హత నిజానికి లభించదు. నేను గురువుని అన్న తర్వాత నువ్వు కనీసం వినమ్రుడిగా ఉండాలి, సమర్పణగా ఉండాలి, శరణాగతిగా ఉండాలి. నీకున్నటువంటి సమస్త విద్యని కూడా నువ్వు ఇంకోటికి అప్పజెప్పాలి. ఈవేళ వివేకానంద స్వామి యొక్క జన్మదినం. ఎంత పరమ పవిత్రమైనటువంటి రోజుది. 150 క్రితం ఒక మహాపురుషుడి జగత్తులోకి వచ్చి ఈ సర్వ ప్రకృతిలో ఉన్నటువంటి యువతా స్ఫూర్తిని, యువశక్తిని ఒక్కసారి ఆధ్యాత్మిక భూమికలోకి, సమాజ సేవా భూమికలోకి, అట్లాగే తనను తాను ఆలోచించుకుని, విమర్శించుకుని, పరామర్శించుకుని, స్పర్శించుకోగలిగినటువంటి ఒక దివ్య భావనా భూమికలోకి కేవలం 39 సంవత్సరాల 5 నెలల 24 రోజుల తన చారణంలో ఎంత ప్రభావితం చేశాడు మహానుభావుడు. అటువంటి వివేకానంద స్వామి ఒక నరేన్గా, ఒక సాధారణమైన హేతువాదిగా, నిజానికి ఎథియిస్ట్గా, కాళీమాతని ఉపాసన చేసినటువంటి రామకృష్ణ గురుదేవుల దగ్గరకు వెళ్లి, నీవు దైవాన్ని చూశావా, చూస్తే నాకు చూపిస్తావా అని ఒక పరమాద్భుతమైనటువంటి ప్రశ్నని సంధించినప్పుడు, ఆ గురువు అందుకోగలిగిన శిష్యుడు వచ్చాడు కనుక రామకృష్ణ గురుదేవులు తన దగ్గర ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ట్రాన్స్మిట్ చేశారు. ధారపోశాను నరేన్, అందుకోగలిగిన వాడి వచ్చావు గనక నీకిస్తున్నాను, నేను నిరుపేదనైనాను నరేన్ అన్నారు. 2 మాటలు. నిరుపేదగా ఉండటం గురువు యొక్క లక్షణం. గురువు ఎప్పుడైనా అతిశయించి ఒక ఐశ్వర్య భూమికిలో గనక వెళ్లిపోయినట్లయితే మళ్లీ ప్రాపంచికమైనటువంటి భోగము, లాలస ఇవన్నీ కూడా వాడిని చుట్టుముట్టి మళ్లీ పతనావస్థకి, మూలాధారంలోకి నెట్టివేస్తాయి. మళ్లీ మరొక్కసారి స్వస్థితిలోకి రావటానికి జారిపోయిన, కాలిపోయిన కాలం కంటే కావలసిన కాలం మరింత సుదీర్ఘమవుతుంది గనక గురుస్థానంలో ఉన్నటువంటి రామకృష్ణులు ఏమన్నారు, నేను నిరుపేదనైనాను, ఇవాళ తట్ట దింపుకున్నాను, ఏ రకమైనటువంటి బరువు లేని స్థితిలో నేను, అమదానంద స్థితిలో నా ఆనంద తాండవం చేస్తున్నది నరేన్ అన్నప్పుడు, ఆ అందుకున్న వివేకానందుడు ఈ గురువు యొక్క శక్తంతా నా ఒక్కడికే అని ఆయన అనుకోలేదు. ఏ గురువు నుంచి ఆ శక్తిని ఆయన గ్రహించారో, హీ వాజ్ ఎవర్ విల్లింగ్ టు హెల్ప్. అది హెల్ప్ ఎవర్ అంటే అది. ఆ హెల్ప్ ఎవర్, ఎవరు వెళ్లినా, ఏ మతం వాడు వెళ్లినా, ఏ కులం వాడు వెళ్లినా, ఆయన పాశ్చాత్య దేశాలలో ఆయన్ని ఆయన ఉపన్యాస సరళికి ప్రజ్ఞకి ముగ్ధులై వారి వారి ఇళ్లకి భోజనానికి విందులకి పిలిస్తే తొట్ట తొలి ముద్ద ఎత్తగానే ఆయన దానికి నమస్కరించాడు. నమస్కరిస్తూ, భారతదేశంలో నా వంటి వారు కొన్ని కోటాను కోట్ల మంది, ఈ ముద్ద దొరక్క అల్లాడిపోతున్నారు, వాళ్లకి నిద్ర లేదు, ఈ రాత్రి ఎట్లా గడుస్తుందో జగజ్జనని, ఏ గురువు యొక్క అనుగ్రహాన్ని నేను పొంది ఇక్కడి దాకా రాగలిగాను, ఈ అన్నముద్దలో ఉన్నటువంటి ప్రతి మెతుకు కూడా భారతదేశంలో అన్నార్థులైన వారందరికీ చేర్చు, ఇది వారికి సమర్పిస్తున్నానన్నాడు. అటువంటి ఆ దివ్య భావన అది హెల్ప్ ఎవర్. అన్ని వేళల ఆయన జ్ఞాని స్వామి అయినాడు. రామకృష్ణ గురుదేవుల నుంచి ఎప్పుడైతే ఆ తపోధారణ అందుకున్నాడో వివేకము వలన ఆనందం, వివేక ఆనందముల చేత జ్ఞానము కలిగింది గనక ఆయన వివేకానంద స్వామి అయినాడు. రామకృష్ణ స్వామి కాలే. రామకృష్ణులు పరమహంసలుగా పరిపూర్ణమైనటువంటి త్యాగ భూమికలో ఆయన, స్వీకరణ భూమికలో ఈయన, ఈ ఇద్దరు కూడా గురు శిష్య సమాగమంగా, మహోత్తర సంగమంగా, మహోత్తమైన సంగమంగా ఈ ప్రపంచంలో ఈనాటికి 150 ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ వివేకానందుడు అనగానే ఆయన ఆ యవ్వనము, ఆ దారుఢ్యము, ఆ గాంభీర్యమైనటువంటి ఒక వదనము, ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చినప్పుడు ఆ హెల్ప్ ఎవర్ అనేటువంటి దానికి నిదర్శనం. అలాగే సత్యసాయి భగవానుడితో సుమారు 5 దశాబ్దాల ఒక పరిణితమైనటువంటి జీవనంలో, జీవన విధానంలో, జీవన దృక్పథంలో, జీవన శైలిలో స్వామి ఏం చెప్పారు, ఈ హెల్ప్ ఎవర్ అనే దానికి, హీ వాజ్ ఆల్వేస్ విల్లింగ్ టు హెల్ప్ ఎవరిని. అనంతపురం జిల్లాలో కొన్నాళ్ల క్రితం పశువులన్నీ కూడా గడ్డి లేక నశించిపోయినాయి. పశు సంపద, అక్కడ ఉన్న సంపద అదొక్కటే, చినుకు పడితే తప్ప మొలక లేవదు. అటువంటి సమయంలో యువకులందరూ వెళ్లి, స్వామి మాకొక సేవ ఇవ్వండి అని అడిగారు. సేవ ఇవ్వండి అంటే ఆ రోజుల్లో పాత దేవాలయాలకన్నింటికి సున్నం కొట్టి దేవాలయాలలో నూనె పంపించి ఒత్తులు వెలిగించేటువంటి కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నటువంటి రోజుల్లో స్వామి అన్నారు, ఒక మంచి ప్రాజెక్టు చెప్తాను, ఇప్పుడే చేయండి అన్నారు. అనంతపురం జిల్లాలో బీడువారినటువంటి నేలలో మొలిచేటువంటి గడ్డి ఒకటి ఉన్నది, ఆ గడ్డిని సంపాదించండి, మీరందరూ వెళ్లి ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనండి, స్వామి మాకే చేత కాదు, మీరు మొదలు పెట్టండి, అదే చేతనవుతుంది, భగవంతుడు మీరు జీవప్రజ్ఞని దైవప్రజ్ఞని సమన్వయం చేయండి అంటే, ఆ సంవత్సరం అనంతపురం జిల్లాలో, ఈ ఊహేరా అన్నటువంటి ఆ జిల్లాలో సుమారుగా 980 లారీల గడ్డి ఫ్రీగా పశువులన్నింటికీ అందించడం జరిగింది. పైగా అవి దొరకని మరొక ప్రదేశానికి కూడా అదే ప్రదేశం నుంచి వెళ్లటం జరిగింది. భగవంతుడు కూడా మనం చెయ్యాలి అని గనక సంకల్పిస్తే ఆయన దాన్ని తీవ్రతరం చేస్తాడు. మనకి అసలు సహాయం చెయ్యాలనే భావనే లేకపోతే, మనకి సంకల్పమే లేకపోతే, ఆలోచనే లేకపోతే, భగవంతుడు మాత్రం ప్రేరణ ఎలా కలిగిస్తాడు? ఆయనకి ఒక ఆయుధం కావాలి, ఒక వాహిక కావాలి, ఒక రూట్ కావాలి, దానిలో నుంచి ఈ సర్వశక్తులు ఆ వ్యక్తి యందు ప్రజ్ఞాభూమికలో ప్రవేశింపజేసి మళ్లీ ప్రపంచాన్ని ఆదుకుంటాడు. కనుకనే ఈ హెల్ప్ ఎవర్ అనేటువంటిది కూడా, నిరంతరము సహాయం చేసేటువంటి యోగం కూడా ఒక నిస్వార్థ భూమికే, ఇది కూడా ఒక యోగ భూమికే. మనసు ఎప్పుడూ ఆయత్తంగా ఉండటం, సిద్ధంగా ఉండటం, సహాయం ఎటునుంచి ఎవరు మనని కోరుతారో, మనమేం చేయగలమో అనేటువంటి ఆలోచన మనస్సులో ఎప్పుడైతే నిలబడిపోతుందో మనస్సు యొక్క మాలిన్యాలన్నీ నశించిపోతాయి, మనస్సు యొక్క తీవ్రత ఆందోళన తగ్గుతుంది. అలాగే ప్రాపంచికంగా అనేకమైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నమైనటువంటి మనస్సు పరమేశ్వరోన్ముఖం కావాలి అంటే సమాజం మనకు కావాలి. సమాజ సేవని మించి సర్వేశ్వర సేవ లేదు. ఈ సమాజము సర్వేశ్వరుడి యొక్క ప్రతి స్వరూపమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి, నిజానికి 84 లక్షల జీవరాశులు కూడా ఆ సత్తు నుంచే పుట్టినై గనక దాని యందు సత్తే ఉన్నదనేటువంటి భావన మనం గనక తెలుసుకోగలిగినట్లయితే, అనుభవ రససిద్ధం చేసుకోగలిగినట్లయితే, ఎవరు ఎవరిని సేవిస్తున్నారు, ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు అన్న ఆలోచన కలిగినప్పుడు ఈ ఉన్నదంతా బ్రహ్మీమయమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సత్ పదార్థమే. ఈ సత్పదార్థ భావనలో నుంచి జీవుడు అన్ని వేళలా ఆయత్తంగా ఉండాలి. ఇవాళ సహాయం కోరి వచ్చిన వాడి కన్నీరు తుడవగలిగితే, కాస్త వాత్సల్యపూరితమైనటువంటి చల్లని మాట చెప్పగలిగితే, ఒక రోగి దగ్గరకెళ్లి నీవు నిదానిస్తావు, తగ్గుతుంది, నెమ్మదిస్తుంది, నెమ్మదిగాను మళ్లీ ఇంటికొస్తావని ఒక స్నేహితుడిలా ఆప్తవాక్యం చెప్పగలిగితే, కొన్ని వేల ఔషధాలు చేయలేని పని ఈ వాత్సల్య స్పరిశ, ఈ ఆత్మీయత స్ఫోరకమైనటువంటి మాట ఒక బలాన్ని, జీవితం పట్ల ఒక ఆశని, మళ్లీ ఒక ఉత్సాహాన్ని కలిగించి లోపల ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా పునరుజ్జీవనం చెంది పరమేశ్వరుని యందు భక్తి పెరిగి విశ్వాసం దృఢమై మళ్లీ తన జీవితాన్ని కూడా అధ్యాత్మమయం చేసుకుంటాడు గనక. హెల్ప్ ఎవరనేటువంటిది కేవలము దానానికి సంబంధించిన మాట మాత్రమే కాదని, అది ఒక అత్యద్భుతమైనటువంటి అధ్యాత్మ యోగమని, ఆ యోగ భూమికలోకి జీవుడు చక్కగా, చల్లగా, హాయిగా, స్వచ్ఛందంగా, స్వచ్ఛంగా, అచ్చంగా ప్రవేశించాలని, ఆ భూమికలో ఒక నిరంతరమైనటువంటి ఒక ఆనందం ఉన్నదని, అది ఒక చింతనా భూమిక అని, అది చితి చింత కాదని, చింతనలో నుంచి పరమేశ్వరుడు యొక్క భావన, జీవేశ్వరుడు యొక్క ఆలోచన ఈ రెండూ సమన్వయమైన అయినప్పుడు ఈ సర్వ సమాజము కూడా సభ్య సమాజమై నాగరికతా స్ఫోరకంగా అడుగులు ముందడుగులు వేస్తూ 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 మళ్లీ తన స్వస్థానానికి అది ప్రవేశిస్తుంది, అక్కడికి చేరుకోవాలి. మానవుడికి లక్ష్యము గమ్యము రెండూ ఉన్నాయి. పరమేశ్వరుడు అంటే లక్ష్యము ప్లస్ గమ్యము ఈజ్ ఈక్వల్ టు దైవము. అందుకే భగవాన్ రమణ మహర్షిని దైవము అంటే ఏమిటి మీ నిర్వచనం అని అడిగితే, ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఫోర్స్ అండ్ ఎ సాఫ్ట్ ఫీలింగ్ విద్ ఇన్, మన లోపల ఉండే అంతర్గత శక్తే భగవంతుడు. అనిర్వచనీయమైనటువంటి ఒక పరమ ప్రఫుల్లమైనటువంటి భావనమే పరమేశ్వరుడు గనక, ఆ పరమేశ్వరుడు బయట ఉన్నాడు, వెలుపలా ఉన్నాడు, ఉన్నదంతా బ్రహ్మమేననేటువంటి భావనతో ఈ హెల్ప్ ఎవరనేటువంటి సాధనని మనం ఇంకాస్త విస్తృతమైనటువంటి స్థాయిలో అనేక కోణాలలో అనేకమైనటువంటి రీతులలో మనల్ని మనం పరామర్శ చేసుకుంటూ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, వచ్చి ఏం చేస్తున్నామో, ఈ చేస్తున్నది మనకు ఆనందం కలిగిస్తున్నదో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ, ఏం చేస్తే మనకు ఆనందం కలుగుతుందో, ఎవరికి ఏం చేస్తే మనకి సంతోషం కలుగుతుందో, ఏ విధంగా ఉంటే ఈ ప్రేమ మనల్ని నడిపిస్తుందో, వీటన్నింటినీ కూడా స్వీయ సాధనలో చక్కని ప్రశ్నలుగా, వాటి నుంచి పొందే సమాధానాలుగా పొందుతూ ఒక తాత్వికమైనటువంటి దివ్య జీవన విధానానికి శ్రీకారం చుట్టే దిశగా సత్యసాయి భగవానుడి యొక్క సందేశామృతంలో ఇది మూడవ మహావాక్యం. హెల్ప్ చెయ్యాలి, ఎప్పుడూ చెయ్యాలి, అందరికీ చెయ్యాలి, అవసరమైన వాడికల్లా చెయ్యాలి, స్పందనలో నుంచి చెయ్యాలి, అహంకారంలో నుంచి కాక అని భావన చేస్తూ, సర్వం కల్విదం బ్రహ్మ అనగానే ఉన్నదంతా బ్రహ్మమే, కనిపిస్తున్నదంతా బ్రహ్మమే, స్వామి మాటల్లోనే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ఆదిశక్తియు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ. బ్రహ్మము సాయి బ్రహ్మమే, సాయిని హాయిగా దగ్గర చేర్చుకున్నవాడు బ్రహ్మమే, ఉన్నదంతా ఒక్కటే, అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మే, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది గనక ఆత్మపరమైనటువంటి ఒక దివ్య భావనా గరిమతో మానవుడి జీవితము ప్రఫుల్లము, సంతోషము, పూర్ణము, ధవళము, తరళము, స్వచ్ఛము, అచ్చము, పారమార్థికము కావాలని, ఆ దిశగా సర్వేశ్వరుడు, సర్వదేవతా అతీత స్వరూపుడైనటువంటి, విశ్వవ్యాపి అయినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క, అనంతకోటి గురుస్వరూపాల యొక్క దివ్యానుగ్రహము అమృత వృష్టి వలె సర్వులపై కురియుగాక.